Think about the last time you had to cancel a subscription. There's probably some waiting on hold, some guessing at your password, some mind-numbing small talk, and maybe after all that, you still weren't able to cancel it. Good news, it doesn't have to be this way. Thanks to Rocket Money. Rocket Money tracks, manages, and can cancel your subscriptions for you. When you connect your accounts, you'll see a complete picture of all your reoccurring subscriptions all in one place. Rocket Money organizes your subscriptions by due date and notifies you when something's coming up, so you'll never be caught off guard when you get charged. If you see a subscription you want to cancel, Rocket Money simplifies the process. Instead of waiting on hold for an hour, you can cancel it right from the app. Rocket Money will even try to get you a refund for the money you spent on subscriptions you forgot about. Stop wasting your time trying to cancel subscriptions the hard way. Make your life easier and go to rocketmoney.com/cancel. That's rocketmoney.com/cancel. Or download the app from the Apple App or Google Play Stores.
ఇప్పుడు మీ కోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం సెప్టెంబర్ 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Welcome to Mind Media, the voice of India. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ రమణ ముప్పాళ్ళ. ఈ షో సమకాలీన అంశాలపై రమణ ముప్పాళ్ళ గారు వార్తా విశ్లేషణ చేస్తారు. నేను మీ హోస్ట్ భాను. మధ్యలో కొంత బ్రేక్ వచ్చింది, మళ్ళీ తిరిగి మేము మొదలు పెడుతున్నాము. రెగ్యులర్గా ఇక్కడ నుంచి చేస్తాం ఈ షో. రమణ గారు భారతదేశానికి యాత్ర చేసి వచ్చారు. హలో అండి.
హలో అండి.
ఏంటి మన షో మధ్యలో ఆగింది, సో ఇండియా వెళ్ళొచ్చారు, ఏంటి సంగతులు?
ఇండియా వెళ్ళొచ్చాను, చాలా రోజులు, నెల రోజులు ఉన్నాను ఇండియాలో ఈసారి అన్నమాట. సో చాలా ఎంజాయ్ చేసి అన్ని విశేషాలన్నీ చూసుకుని అన్నమాట, పేరెంట్స్ పెద్దవాళ్ళు అందరినీ కలిసి వచ్చాను.
మీరు ఉన్నప్పుడే ఇండియాలో. ఈరోజు మన షోలో మొట్టమొదటి టాపిక్ మీరు ఇండియాతో ఉన్నప్పటి చైనా ఇండియా మధ్య జరిగిన ఆ 10 వారాల గొడవ, దాని గురించి మాట్లాడదామని మనం అనుకున్నాం ఇంకో ముందు. సో
తప్పకుండా,
మీరు ఉన్నప్పుడే జరిగింది కదా ఇది?
నేను ఇక్కడ నుంచి వెళ్ళక ముందే మొదలైంది.
మొదలైంది అది
మాట. అక్కడ ఉండగా కంటిన్యూస్ గా అలానే ఉంది, అది తిరిగి వచ్చేటప్పటికి రీసెంట్లీ అయిపోయింది అన్నమాట. So we can talk about that.
So
definitely
modalla cheppandi asalu adi ante what is the Doklam, right?
Doklam, yeah.
Doklam
adi entante adu oka area Sikkim daggara untundi. Sikkim, China, Bhutan ee tri junction lo adi Chinese side e untund anamata idi anamata. Kaate akkada konni arrangements unnai, agreements unnai manaki Bhutan ki చైనాకి కూడా. సో ఇండియా అండ్ ఇండియాకి భూటాన్కి ఒక పెద్ద డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది. ఆ డిఫెన్స్ ప్యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇండియా హ్యాస్ టు ప్రొటెక్ట్ భూటాన్.
ప్రొటెక్టరేట్ అంటారు కదా,
ప్రొటెక్టరేట్ అని అంటారు, కానీ అది అలా అనకూడదు. అలాంటి డైరెక్ట్ ప్రొటెక్టరేట్ కైండ్ ఆఫ్ థింగ్ లో లేదు అది అనమాట. భూటాన్ని మనం ఒక ఇండిపెండెంట్ నేషన్ కింద పరిగణిస్తాము. వి రెస్పెక్ట్ దెమ్, దో స్మాల్ పీపుల్, ఐ మీన్ దో స్మాల్ కంట్రీ. సో కాకపోతే ఏంటంటే ప్రొటెక్టరేట్ కంటే ఎక్కువ ఉండే టైప్లో మంచి అగ్రిమెంట్స్ ఉన్నాయి.
వాళ్ళకి సైనిక పరంగా ఏదన్నా కావాలంటే మనమే చేస్తాం అనుకుంటాం,
మనమే చేస్తాం. అలాంటివన్నీ ఇండియా చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ భూటాన్. సో కానీ ప్రొటెక్టరేట్ అనే వర్డ్ ఉపయోగించకూడదు భూటాన్కి అన్నమాట. ఇదివరకు సిక్కిం ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నప్పుడు సిక్కిం యూస్ టు బి ప్రొటెక్టరేట్ ఆఫ్ ఇండియా.
ఓకే, అది బిఫోర్
1972లో సిక్కిం వాళ్ళు డిసైడ్ చేసేసుకుని ఇండియాలో జాయిన్ అయిపోయారు.
చాలా మందికి అసలు ఈ విషయం తెలీదు, మన శ్రోతల్లో కూడా. అవునా అనుకుంటారు. సిక్కిం వేరే దేశం.
అవును, 70s వరకు కూడా వేరే దేశమే, తర్వాత ఇండియా. సిక్కిం ఒక రాజు ఉండేవారు.
అవును, రాజు ఉండేవారు,
జస్ట్ లైక్ భూటాన్ ఉన్నట్టుగానే.
సో ఇప్పుడు ఓకే, కమింగ్ బ్యాక్ అంటే దీని విషయానికి వస్తే, ఇది చైనాలో ఉన్న భూభాగం.
అవును.
ఓకే, దాంట్లో వాళ్ళు రోడ్డు కడదామని వెళ్తున్నారా?
వాళ్ళు ఏంటంటే, వాళ్ళ ప్లాన్ చాలా చాలా ట్రెచరస్ అన్నమాట. వాళ్ళు ఎలా చేశారంటే, ప్లాను చైనాలోంచి, అదే ఇప్పుడు చైనా అంటే అక్కడ ఉండేది యాక్చువల్లీ టిబెట్ లేండి, ఆక్యుపై చేసేసింది కదా చైనా. అక్కడ నుంచి సిక్కిం బార్డర్లోంచి త్రూ భూటాన్ అన్నమాట. అది ఒక టైప్ ఆఫ్ పెద్ద రోడ్డు వేసి, ఆ రోడ్డు నుంచి దేర్ గ్రాండ్ ప్లాన్ ఏంటంటే, మన సైడ్ ఉండే నార్త్ ఈస్ట్ ఇండియాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ టైమ్ వార్ అలాంటప్పుడు కట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు ఒక పెద్ద పన్నాగం పన్నారు చైనీస్ వాళ్ళ. సో దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది వీటిలన్నిటికి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చైనా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సూపర్ పవర్ అన్నమాట. సూపర్ పవర్స్ ఎలా ఉంటాయి జనరల్లీ మీరు చూసుకోండి వరల్డ్లో సూపర్ పవర్స్ అంటే, రష్యాని చూసాం మనం, సోవియట్ యూనియన్ని, అమెరికాని చూస్తున్నాము. అంత క్రితమేమో ఇంకా బాగా ఓల్డెన్ డేస్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ చూసాము. సో కానీ ఎవ్వరూ కూడా చైనీస్ టైప్ ఆఫ్ సూపర్ పవర్ని చూసి ఉండము. వాళ్ళు ఏం
చేయాలంటే,
ఏ విధంగా అంటే, వాళ్ళంతా అదొక కక్కుర్తి స్టైల్ అన్నమాట. ఎలా అంటే, ఈ బార్డర్ ఉంది సరే, వీడు ఖాళీగా ఉన్నాడు కదా, ఇక్కడ ఎవరు లేరు సరే, ఈ కాస్త ఒక చిన్న ఒక మైల్ హాఫ్ మైల్ వెళ్ళిపోయి ఆక్యుపై చేసుకుందాం, చేసేసుకుని అక్కడ కూర్చుని ఉందాం. అవతల వాడు ఇదంతా కొండలు రాళ్ళు అనుకుంటున్నాడు, వాడు పెద్దగా పట్టించుకోవట్లేదు, సరే మనం వెళ్ళి ఆ కొండల్లో కూర్చుందాం. దీన్ని ఏమంటారంటే,
చిన్నగా ల్యాండ్ గ్రాబింగ్ అనుకోండి,
ల్యాండ్ గ్రాబింగ్ అనాలి. కాకపోతే ఇన్ డిఫెన్స్ వరల్డ్ ఏమంటారంటే, దీన్ని సలామీ స్లైసింగ్ అంటారు. కొంచెం ఇక్కడ పోసుకుని వెళ్ళటం, అక్కడ పోసుకుని వెళ్ళటం, ఈ టైప్ లో చేస్తూ వస్తున్నారు వాళ్ళు. అయితే ఐ థింక్ ఇది బిగ్ టాపిక్. ఇది కొంచెం మీరు డోక్లాం గురించి అడిగారు,
అంటే ఇప్పుడు బాటమ్ లైన్ అక్కడ భూటాన్ వాళ్ళ ప్రదేశమే, బట్ భూటాన్ కి బార్డర్ లో ఉంది.
భూటాన్ కి ఇండియాకి బార్డర్ లో ఉంది, ఇండియాలో సిక్కిం స్టేట్ కి బార్డర్.
ఓకే,
అయితే కొంచెం లెట్స్ గో టు ద బ్యాక్గ్రౌండ్ అన్నమాట.
బ్యాక్గ్రౌండ్ చెప్పండి.
యా, సో వాళ్ళు ఇండియా చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద రోడ్లు వేసేసి, ఇండియాకి యాడ్వర్స్ కంట్రీస్ అన్నిటితోటి, లైక్ మన పాకిస్తాన్ లోంచి రోడ్లు వేసి, ఆ రోడ్స్ దగ్గర యాడ్వర్స్ కంట్రీస్ ని బాగా డెవలప్ చేసేసో, లేకపోతే వాళ్ళని రిచ్ చేసేసో, ఇండియా లాంటి అప్కమింగ్ కంట్రీస్ ని కార్నర్ చెయ్యొచ్చు అని ఒక ప్రొజెక్షన్ అన్నమాట వాళ్ళు ఇస్తోంది ఇదంతా, ఈ రోడ్ అండ్ బిల్డింగ్ అనే దానిలో అన్నమాట. అది ఎంత మటుకు సాధ్యం, ఎంత మటుకు రైట్ అనేది టైం విల్ టెల్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పేపర్స్ ఇప్పటికే ఆల్రెడీ అదేమి అంత సక్సెస్ఫుల్ ప్యాత్ కాదని. కాకపోతే మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి చైనా విషయంలో. చూడకల్లా చైనా ఏంటంటే, ఈ స్టిల్ ఎ డిక్టేటర్షిప్, ఆ లోపల ఉండేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు షో ఆఫ్ అనేది. ఎప్పుడైతే డిక్టేటర్షిప్ లో ఏంటంటే ప్రొజెక్షన్, షో ఆఫ్
కమ్యూనిస్ట్ అయినా కూడా
అథారిటేరియన్ రూల్ ఉన్న చోటల్లా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. సో ఆ షో ఆఫ్ బిజినెస్ లో ఏంటంటే, ఆ ఇండియా అనేది మనకి ఏషియాలో నెక్స్ట్ రిటర్నింగ్ కంట్రీ, సో నేను ఏం చేశానంటే ఇదిగో త్రూ దేర్ పాకిస్తాన్ ఈ రోడ్ వేసేసాను, అక్కడ వాళ్ళకి ఇవి అమ్మేశాను, నెక్స్ట్ టిబెట్ చుట్టూరా ఇవన్నీ కట్టేసేసాను, రోజుకి ఒకసారి వాళ్ళ ఉత్తరాఖండ్ లో కొంచెం ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నాను, సిక్కిం దగ్గర ఈ రోడ్ వేసేస్తున్నాను, అరుణాచల్ ప్రదేశ్ నాదే అని చెప్పి స్టాపుల్ చేసిన పాస్పోర్ట్స్ ఇచ్చేస్తున్నాను అరుణాచల్ వెళ్ళటానికి, వాళ్ళది ఒక పోర్ట్ ఉంది శ్రీలంకలో, అక్కడ నేనే పోర్ట్ కట్టేసి అక్కడ ఉండిపోయాను. బర్మా మన చేతుల్లోనే ఉంది, మాల్డీవ్స్ మన చేతుల్లోనే ఉంది, మనం చుట్టుముట్టేసాం అనుకోండి ఇండియాని అని చెప్పుకోవాలన్నమాట వాళ్ళు
చెప్పుకోవాలి.
అది సో అదొకటి. ఇంకోటి వాళ్ళ చెప్పుకోవటానికి ఒక అడ్వాంటేజ్ కూడా, అడ్వాంటేజ్ అంటే దానికి ఒక రీజన్ కూడా వచ్చే, రీజన్ కాదు కరెక్ట్ వర్డ్ ఏం చెప్పాలంటే, అలా చెప్పుకోవటానికి అలా చెప్పుకుంది కరెక్ట్ అని వేరే వాళ్ళు నమ్మటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎవ్రీబడి బిలీవ్స్ ఆన్ పేపర్ ఆల్సో ఇట్ ఈస్ రిటర్న్ దట్ ఇండియా 1962లో చైనాతోటి ఘోర పరాజయం అంటారు, ఘోరంగా పరాజయం పొందింది అంటారు. బట్ కానీ ఫ్యాక్ట్స్ ఆర్ లైక్ స్లైట్లీ డిఫరెంట్ అన్నమాట. అదేమి ఘోర పరాజయం ఏమి కాదు అది అన్నమాట. మీరు చుట్టూరా దొంగలు ఉన్నప్పుడు తలుపుని తెరిచిపెట్టేసుకుని ఈ కనుక ఊరు వెళ్ళిపోయారు అనుకోండి, ఖచ్చితంగా దొంగలు వచ్చి మీ ఇల్లుని దోచుకుంటారు. అవునా? మీ తలుపులన్నీ తెరిచిపెట్టేసి మీకు తెలుసు మీ ఊళ్ళో అందరు దొంగలు రోజు పడుతున్నారని తెలుసు. ప్రతిరోజు పక్కింట్లో దొంగలు పడ్డారు, ఈ పక్కింట్లో దొంగలు పడ్డారు అని వింటున్నారు. ఆ వింటున్న సమయంలో మీరేం చేస్తారంటే, హెతరా నేను చాలా మంచోడిని, నా ఇంట్లో ఎవరు దొంగలు పడతారు అని చెప్పి మీరు పొగరగా తలుపులన్నీ తెరిచేసేసి తాళాలు వేసుకోకుండా మీరు ఈ ఊరు
అప్రమత్తంగా లేము. నాకు అర్థమైంది,
అప్రమత్తం వేరు, అప్రమత్తం అనే వర్డ్ తప్పు. అసలు అప్రమత్తంగా లేకపోవటం కాదు, అసలు
అసలు మనుషులే
మన ఒళ్ళు బలిసి పనిచేసిన పనులు. మనకు ఆర్మీ అక్కర్లేదు, వాడు మన పెద్దన్నయ్య, వాడు మన ఎందుకు చేస్తాడు అని చెప్పి అలా చెత్తవన్నీ పెట్టుకుని అక్కడ అక్షయ చిన్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో అసలు ఆర్మీనే పెట్టలేదు, అసలు మనం పోలీస్ మ్యాన్ కూడా పెట్టలేం. ఓ పక్కన చైనా నాది నాది అంటున్న టైంలో కూడా మనం పోలీసే పెట్టలేదు. సో వాడు ఆక్యుపై చేసేస్తే వాడు ఏదో గొప్పవాడైపోడు, నువ్వు తలుపు తెచ్చి నువ్వు ఇచ్చేసేవాడు. మరి వాడు అరుణాచల్ ప్రదేశ్ సైడ్ కానీ లేకపోతే వేరే సైడ్ మరి ఎందుకు కొట్టి ఆక్యుపై చేసుకోలేకపోయాడు చైనా? ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నాది 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 అంటున్నాడు వాళ్ళ అంత పెద్ద యుద్ధవీరుడు కదా అక్షయ్ చిన్న, ఆక్యుపై చేసిన వాడు అరుణాచల్ ప్రదేశ్ను కూడా ఆక్యుపై చేసేసుకోవాల్సింది అప్పుడే. చేయలేదు చేయలేదు కాదు చేయలేకపోయాడు. మాట మాట్లాడడం వచ్చింది ఏంటంటే, మన ఇండియన్ ఆర్మీ చాలా చోట్ల వాళ్ళని చితక్కకు వెనక్కి పంపించింది. మనం ఎంతసేపు మనం పోయిన దాన్ని పెట్టుకుని అబ్బో చైనా మహా పెద్ద దేశం అండి ఆ చావు తెస్తుంది అని రాసేస్తుంటారు మన ద హిందూ అనే న్యూస్ పేపర్ లో ఎన్ రామ్ గాడు వీళ్ళందరూ రాసేస్తూ ఉంటారు.
గాడు గారే సరా, అయినో వాళ్ళంతా చైనీస్ అనుంగు మిత్రులు కదా,
అదొక టైప్ ఆఫ్ వాళ్ళు లేండి వాళ్ళంతా. అన్నమాట వేరే ప్రపంచం, అందుకనే గాడు అనేసాను.
అంటే దానికి అర్హులేమో లేండి
మహాను, అదొక టైప్ ఆఫ్ మహానుభావులు. ఇంకో రకంగా చెప్పాలంటే బావిలో బావిలో మనుషులో నాకు తెలియదు, కానీ చెప్పేది ఏంటంటే అలాంటి ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ప్రొజెక్షన్ జరిగింది అన్నమాట. ఈ చైనా అనేది ఇండియాని చితపట్టేస్తుంది, మహా పెద్ద దాని దగ్గర ఇన్ని గన్స్ ఉన్నాయి అన్ని గన్స్ ఉన్నాయి ఇంత ఉంది అంత ఉంది. ప్రతి ఒక్కడు ఏంటంటే పక్క పక్కన లిస్ట్ పెడతారన్నమాట, విమానాలు 200,000 విమానాలు వాడుతున్నాయి, ఇండియాకి 200 విమానాలు, తుపాకులు, మనుషులు అని ఒక టేబుల్ వేసేసి ఇంకేముంది చైనా ఇండియాని కొట్టేస్తుంది 5 రోజుల్లో 2 రోజుల్లో 3 రోజుల్లో. ఎవడు ఇష్టం వచ్చింది వాడు రాసేస్తాడు ప్రొజెక్షన్స్ అన్నమాట పేపర్లలో. సో వీళ్ళు ఆ 1962 తర్వాత చైనా ఎన్నిసార్లు ఇండియా మీద ట్రై చేసింది, ఎన్నిసార్లు వాడిని ఇండియా వాళ్ళు వాళ్ళని తిరగొట్టారు, ఎవరు అవన్నీ చదవరు పట్టించుకోరు అన్నమాట హిస్టరీలో. సోమ్డోరంగ్ చూ అని ఒకటి ఉంది ఏరియా అన్నమాట, ఆ ఏరియాలో అన్నమాట ఇండియా చైనీస్ బార్డర్ లో.
ఓకే,
దాన్ని ఒకసారి ఎవరినైనా అందరూ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసుకోండి
సోమ్డోరంగ్ చూ.
యా, దాంట్లో 1985 లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని చితక్కొట్టి తిరగొట్టింది. 1984-85 టైంలో. సో 1600 అరౌండ్ చైనీస్ సోల్జర్స్ చచ్చిపోయారు. హిందూ మాట్లాడతారండి మీరంతా ఎంతసేపు ద హిందూ చదువుతారు కదా, ద హిందూ అనే పేపరు పెద్ద పెద్ద బొమ్మలు వేసుకుని చైనా మహా చైనా నా చైనా ఓ చైనా అని రాసుకునే వాళ్ళు అన్ని పేపర్లు చదివితే అలానే ఉంటుంది. ట్రూ హిస్టరీ ఎవరికి కావాలి?
62 తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళని మనం చదవడం జరిగింది. అండ్ ఈసారి మరి ఇప్పుడు కంప్లీట్ వాళ్ళ దాంట్లోనే ఉందనుకోండి.
అదండి ఇప్పుడు చెప్తాను అసలు సంగతి ఏంటంటే, సో ఈ ఇప్పుడు నేను చెప్పిన సైకలాజికల్ థింగ్ ఉంది చూసారా, సేమ్ సైకలాజికల్ బిహేవియర్ చాలా మటుకు మన ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ వాళ్ళు మళ్ళీనేమో మన వీళ్ళందరికీ కూడా ఉంది. సో డెసిషన్ మేకర్స్ ఎవరిని ఎవరిని మీరు ఎక్కువగా అపాయింట్ చేస్తారు? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు లేకపోతే ఈ ఐఎఫ్ఎస్ వాళ్ళు ఏం చదువుతున్నారు? ద హిందూ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ చదువుతున్నారు వాళ్ళు పైకి రావటానికి. సో ద హిందూలో ద ఎన్రామ్ రాసినవన్నీ చదివేసి ద ఈడియట్స్
భయపడుతున్నారు.
అది నా వర్డ్లో చెప్తున్నాను కదా, ద హిందూలో ద ఎన్రామ్ వాళ్ళు రాసిన చదివేసి ద ఈడియట్స్ కింద మారిపోయారు. సో నౌ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండగా ఈ ఐఎఫ్ఎస్లు ఈ మహానుభావులు అందరూ వద్దు బాబు నాకు చిన్న చిన్న పిల్లలతో దేశాన్ని నడుపుతానని పెట్టుకుంది ఈ గవర్నమెంట్. సో నిజంగా వెళ్ళి స్పై కింద ఏ పాకిస్తాన్లో ఏ మురిగుంట పక్కన పడుకుని లేచి వచ్చినాయని ఒక ఆయన ఉన్నాడు, అజిత్ డోవల్ అని, ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుంది. సో దే ఆర్ రియలిస్టిక్ అన్నమాట. వెన్ ఇట్ ఈస్ రియలిస్టిక్ అంటే ఏంటంటే, గ్రౌండ్ మీద రియల్ షూ వేసుకుని తుపాకు సూట్లు తుపొడుచుకుని తుపాకులతో అవతల వాళ్ళని కాల్చి, అసలు ఏమిటి బాబు గ్రౌండ్ ఈ చైనాతోటి, అసలు ఏమిటి నిజంగా, ఏంటి ఇంత భయపడాలా వాళ్ళు అంటే, నిజంగా వాడు ఏమైనా అంత గ్రేటా, మనకు అసలు ఆస్కారమే లేదా వాళ్ళతో, మన ఆప్షన్సే లేవా అని రియల్గా రియల్ జియోగ్రఫీ రియల్గా చూసుకునే వాళ్ళని లైన్లో పెట్టారు. సో నౌ ద రియల్ పాలిటిక్ హ్యాస్ స్టార్ట్.
ఇప్పుడు ఏమైంది అయితే,
ఏం చేశారంటే ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, మాటి మాటికి అంత పెద్ద గొప్ప దేశం అని చెప్పుకుంటోంది, కొంచెం కొంచెం వచ్చి నీ భూమిలో ఉండటం నా భూమిలో ఉండటం చేస్తాను. పైగా ఏమైతే వరల్డ్ లో నాకు ఇంత పవర్ ఉంది, నేను న్యూక్లియర్ వెపన్ లేదు అంత నా సర్వనాశనం చేసేస్తానని చెప్పుకుంటోంది. సరే చెయ్యి పోయి, నేను నీ సైడ్ వెళ్ళి నేను ఆక్యుపై చేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తా తెలుసుకో పిక్కు అన్నారు. ఆ డోకులంలోకి వెళ్తే ఆక్యుపై చేస్తారు ఇండియన్ ఆర్మీ.
ఓకే, సో బాటమ్ లైన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ లొకేషన్ అది, మనం వెళ్ళి అక్కడ ఒక్క నిమిషం ఆగండి, ఇది ఖచ్చితంగా వాళ్ళదే,
ఖచ్చితంగా వాళ్ళదే.
సో మనం ఎంక్రోచ్ అయ్యాము
అది అన్నమాట, నువ్వెప్పుడు చేసే పనే కదరా,
మరి
చూపిస్తానన్నారు.
మరి ది హిందూ వీళ్ళెవరు అసలు?
వాళ్ళ ద హిందూ వాళ్ళందరూ తప్పనే రాసుకున్నారు కదా. వాళ్ళందరికీ చైనా భక్తులే వాళ్ళంతా అన్నమాట. సరే ఆ భక్తుల గురించి వదిలేసేయండి, నేను అసలు వాళ్ళ రిఫరెన్స్ ఒక మాట, నేను ఎందుకు వాళ్ళ రిఫరెన్స్ తీసుకొచ్చానంటే, కైండ్ ఆఫ్ సైకలాజికల్ థింగ్స్ ని ఎందుకు క్రియేట్ అయింది అనే దానికోసం వాళ్ళ రిఫరెన్స్ తీసుకొచ్చా. భక్తుల సంగతి భక్తులు బతకనివ్వండి, ఆ జనరేషన్ అయిపోతుంది త్వరలో, మనకు అనవసరం వాళ్ళతోటి, వాళ్ళు ఏంటి అనేది అనవసరం ఈ టాపిక్లో. బట్ ఐ జస్ట్ గేవ్ ఎ రిఫరెన్స్ బికాస్ వై ఆ టైప్ ఆఫ్ సైకలాజికల్ థింగ్ ఎందుకైంది అనే దానికి అన్నమాట. ఎప్పుడైతే రియల్ పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు డోకులం సైడ్ ఇండియా వీళ్ళు ఆక్యుపై చేసేసారు, మీరు రోడ్డు కట్టడానికి వీల్లేదు ఇక్కడ, నేను ఒప్పుకోను, నువ్వు రోడ్ వేయడానికి వీల్లేదు, ఏం చేసుకుంటావు చేసుకో, ఏం పిక్కుంటావు పిక్కో. వాడిప్పటికి వాడి ప్రాబ్లం చూడండి, చైనా ఏముంది, నేను ఎమర్జింగ్ సూపర్ పవర్ అని చెప్తున్నావు, ఏషియాలో నాకు తిరుగు లేదని చెప్తున్నావు, ఇండియా చుట్టూరు ఆక్యుపై చేసేసానని చెప్తున్నావు, ఇన్ని చేసిన వాడివి నువ్వు, ఇవాళ్ళ నేను మీ సైడ్కి వస్తున్నాను అంటే, వచ్చి ఆక్యుపై చేశాను అంటే అర్థమేంటి?
ప్రెటీ మచ్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు
ఇప్పుడు ఇప్పుడు ఏంటి మీకు ఛాలెంజ్, నేను చెప్పాను నువ్వేం చేయాలి, నువ్వు అన్నవన్నీ చేయాలి కదా, ఇండియా మీద న్యూక్లియర్ వెపన్ వేసేసి మహావార్ వేసేసి నీ గొప్పదనం ప్రూవ్ చేసుకోవాలి, చేసి చూపి. నీ సత్తా చూపి అని చెప్పి ఒక ఛాలెంజ్ తీసుకుంది ఇండియా అన్నమాట. అది 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 బ్యాక్గ్రౌండ్. సో ఆ తర్వాత ఏమైంది అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నమాట.
లెట్స్ టేక్ ఎ బ్రేక్ అండి. సో బాటమ్ లైన్, ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది చైనీస్ లొకేషన్.
అవును,
దాంట్లో ఉంది ఏమాత్రం నిస్సంకోచంగా అది తెలియదు.
నిస్సంకోచం.
ఆల్రైట్, తర్వాత ఇది ఎట్లా ప్లే అవుట్ అయింది అన్నది చూద్దాం. ఎందుకంటే ఇది ఇండియా విజయం అని తర్వాత అంటే చిన్న వార్ ఆఫ్ ఇది మొదలైంది. సో అది ఒక చిన్న అంటే ఎవరు మాది గొప్ప మాది గొప్ప మేము గెలిచామని చెప్తున్నారు, దాని గురించి బ్రేక్ తీసుకొని మాట్లాడదాం.
తప్పకుండా
చిన్న బ్రేక్ తర్వాత కలుద్దాం అండి. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ రమణ ముప్పాల, అండ్ యూఆర్ లిజనింగ్ టు మైండ్ మీడియా. లెట్స్ టేక్ ఎ బ్రేక్ అనుకుందాం.
మీరు వింటున్నారు రమణ ముప్పాల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం సెప్టెంబర్ 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ, వెల్కమ్ టు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. సో సమకాలీన విశ్లేషణలో ఈరోజు టాపిక్, ఈ షో టాపిక్ డోక్లాం, డోక్లాం గొడవ. ఇందాక రమణ గారు చెప్పింది అంటే చాలా పత్రికలు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంచాయి భారత ప్రజల్ని. క్లుప్తంగా చెప్పాలంటే అది చైనా భూభాగం, మనం ఆక్యుపై చేశాం. అవునా అండి రమణ గారు?
అవునండి, పర్ఫెక్ట్లీ కరెక్ట్.
అంతే
మనకి ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు రోడ్లు వేయటం మనకి ఇష్టం లేదు,
అందుకని
వాళ్ళు మన మాట వినాలి, వినట్లేదు.
సో ఇప్పుడు తర్వాత ఏమైంది, కొన్ని వీడియోలు వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే చైనా యొక్క ఏంటది స్టేట్ మీడియా, మీ సంతు తేలుస్తాం, మిమ్మల్ని ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని ఏదో పెట్టారు. తర్వాత కొన్ని వీడియోలలో మన సైనికులు వాళ్ళ మీద దూకటం, వాళ్ళు మన మీద దూకటం, ఇట్లాంటి యువకులు జరిగాయి. సో ఇప్పుడు చివరికి ఏమైంది, మనము విత్డ్రా అయ్యాము, వాళ్ళు విత్డ్రా అయ్యారు.
అగ్రిమెంట్ అయింది ఏంటంటే మేము వెనక్కి వచ్చేస్తాం నీ భూభాగంలోంచి, కానీ నువ్వు మటుకు అక్కడ రోడ్ వేయటానికి వీల్లేదని,
మళ్ళీ
రోడ్ వేసామంటే మటుకు నేను వచ్చేస్తాను. మళ్ళీ అవి రావటానికి వీలుగా ఉండే మార్గం పెట్టుకున్నాం అన్నమాట. సో వాళ్ళు ఒప్పుకున్నారు. సో మీరు అడగచ్చు ఎందుకు ఒప్పుకున్నారు అని.
అంటే ఇప్పుడు ఒప్పుకున్నారు రైతే, కాకపోతే అది వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు అన్నది చైనీస్ ఏమంటున్నారంటే, లేదు లేదు ఇది మేమే వాళ్ళని కట్టడి చేసాం, మా దౌత్యపరంగా డిప్లొమాటిక్గా మా విజయం అని వాళ్ళు అంటున్నారు.
ద మినిట్ చైనా సేస్ డిప్లొమాటిక్గా గెలిచానంటే అసలు విధాలుగా ఓడిపోయినట్టు లెక్క. ఎందుకంటే చైనా ప్రొజెక్షన్ ఏంటి, ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ నాకు కావాల్సింది నేను చేసుకోగలను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, నాకు డిప్లొమసీతో పని లేదు
ఓకే
అనేది వాళ్ళ ప్రొజెక్షన్. అలాంటి ప్రొజెక్షన్లో నేను అజిత్ దోవల్తో మాట్లాడాను, ఆయనకి మాకు సమజోతా అయింది, అందుకని మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటే హూ విల్ బిలీవ్.
ఓకే, సో బాటమ్ లైన్ వాళ్ళు జనరల్లీ కండబలం చూపుతారు కానీ
అని వాళ్ళ ప్రొజెక్షన్ అది కదా. సో అంత ఒకటి ఆలోచించుకోండి, ఇక్కడ మీరు ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి, చాలా మంది మిస్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఉత్తరాఖండ్ లో వాళ్ళు ఆక్యుపై చేయడానికి ట్రై చేశారు ఇంకో చిన్న సలామీ స్లైడ్స్. సరే ఇండియా తిరగొడితే ఏం చేశారు వాళ్ళు, రాళ్ళు ఇసిరారు. ఒక పెద్ద సూపర్ పవర్ స్టోన్ థ్రోయింగ్ చేసింది ఆర్మీ.
ఎందుకు రాళ్లతో ఎందుకు చేయాల్సి వచ్చింది
అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఐ సజెస్ట్ ఆల్ ద లిజనర్స్ అండ్ యూ ఆల్సో టు గో త్రూ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. సైబర్ సర్జ్ అని ఒక ఆయన, ఇండియాకి చైనాకి మధ్య మొత్తం బార్డర్, టిబెట్ అన్ని బార్డర్ తోటి, ఆ బార్డర్లో ఉండే మన సైడు వాళ్ళ సైడు ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్, వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడున్నాయి, మనవి ఎక్కడున్నాయి అన్ని గూగుల్ మ్యాప్స్ లోంచి క్లియర్ గా చూపిస్తూ
సైబర్ సర్చ్
మీకు నేను తర్వాత లింక్ పంపిస్తాను షో అయిపోయిన తర్వాత. అది ఖచ్చితంగా చూడమని నేను అందరినీ అడుగుతున్నాను. ఎందుకంటే అందులో అది చూస్తే కనుక మీకు తెలుస్తుంది అసలు న్యూస్ పేపర్లలో ఏమీ కవర్ చేయరు ఎంత చండాలం అనేది అనమాట. అది ఎంత గ్రేట్గా చెప్పాడంటే ఆయన, హీ వాజ్ మై ఫ్రెండ్ అనమాట, అది అంటే అక్వైంటెన్స్ ఓవర్ డిజిటల్ మీడియా. సో అందులో చూస్తే తెలుస్తుంది ఎక్కడెక్కడ మన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ చైనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. చైనా వాళ్ళు మన బార్డర్ దాకా రావాలంటే ఎంత కష్టము, ఇప్పుడు ఎంత కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్
రావాలి,
అసలు అక్కడ ఉండే టెరైన్ ఎలాంటిది, జియోగ్రఫికల్ టెరైన్ ఎలాంటిది, ఆ టెరైన్స్ లో అసలు యుద్ధం చేయాలంటే ఎంత కష్టం అవుతుంది, ఇండియాకి ఎక్కడెక్కడ ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం ఇండియా మీద చేయలేరు, అవన్నీ అర్థమవుతాయి. చైనాకి ఏమొస్తుందండి ఇండియా లాంటి కంట్రీతో యుద్ధం చేసి? ఇండియా ఏమి చిన్న స్మాల్ థింగ్ కాదు, లాంగ్ టర్మ్ కాదు, ఏ వార్ అయినా అవ్వనివ్వండి, రెండు ఈ ఒక ఫండమెంటల్ ఫ్యాక్ట్ మిస్ అవుతూ ఉంటారు ప్రపంచంలో చాలా మంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పటి వరకు షో మీ ఇన్ ద వరల్డ్ ఎనీ టూ బిగ్ నేషన్స్ ఫాట్, నెవర్ దే విల్ ఫైట్. పెద్దవాడు వెళ్ళి చిన్న దేశాన్ని చావగొడతాడు,
అవును
అది అంతే తప్పితే, లేదా రెండు చిన్న దేశాలు కొట్టుకుంటాయి అంతేకాని రెండు పెద్ద దేశాలు ఎక్కడైనా పడి కొట్టుకున్నాయా?
పెద్ద పెద్ద అంటే వాళ్ళ దగ్గర రావట్లేదు, ఇప్పుడు పరోక్షంగా చేయటము కానీ ప్రత్యక్షంగా లేదు.
పరోక్షంగా కూడా డైరెక్ట్ గా ఫుల్ పవర్ వీడిది ఫుల్ పవర్ వాడిది ఎప్పుడు కొట్టుకోరు. ఎలా అంటే ఇప్పుడు అమెరికా వెళ్తుంది, ఎందుకు పనికిరాని ఒక సోమాలియాను లేకపోతే ఒక ఇరాక్ను ఒక ఆఫ్ఘనిస్తాన్ను అలాంటి వాళ్ళని వెళ్ళి బాధేసి వచ్చేస్తారు. ఆ బాధేటప్పుడు ఆ రెండో వాడు కొన్ని పుల్లలు పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా వెళ్ళి సిరియాను కొడుతుంటే వాడిని కొట్టనివ్వకుండా రష్యా వాడు పుల్లలు పెడతాడు. ఈ సిచ్యువేషన్స్లో ఎక్కడా కూడా రష్యా అమెరికా డైరెక్ట్గా కొట్టుకోవు. ఈ పుల్లలు పెట్టేవాడు కూడా ఫుల్ పవర్ ఉపయోగించాడు కొట్టేవాడి మీద. సో మీరు, నేను తెలుగులో వెరీ రా లాంగ్వేజ్ లో చెప్తున్నాను, విషయం ఏంటంటే ఏ రెండు ఈజీ పవర్స్ కొట్టుకోవు ఎప్పుడు, అది అది నార్మ్ కాదు. కొట్టుకున్నారే అనుకుందాం, కొట్టుకుంటే ఏమవుతుంది, ఇద్దరికి హ్యూజ్ లాస్ వస్తుంది. హ్యూజ్ హ్యూజ్ అంటే మీరు కనీసం ఒక
ఏదో ఇప్పుడు ఎకనామిక్ ఇట్లాంటి అభివృద్ధి చేసుకునే టైంలో ఐ థింక్ అది అనవసరం అనుకుంటారు వాళ్ళకి,
అనుకుంటారు బ్యాంక్ ఫర్ ద బక్. ఇప్పుడు ఏముందండి ఇండియాను చైనా కొట్టుకున్నాయి అనుకుందాం, చైనీస్ యొక్క ఎకనామిక్ అసెట్స్ అన్ని ఈస్టర్న్ చైనాలో ఉంటాయి, షాంఘై. ఇండియన్ అసెట్స్ ఎక్కడ ఉంటాయి? ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి,
స్ప్రెడ్ అయి ఉన్నాయి. మన
ఇండియాలో అనేక సిటీలు ఉన్నాయి, ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యలేదు. సో వాడు కనుక కొప్పలు పోయి ఒక న్యూక్ ఏదైనా న్యూక్లియర్ వెపన్ వేసాడు అనుకుందాం, ఢిల్లీ మీదకి వేసాడు అనుకుందాం కష్టపడి, వాళ్ళు 10 షాన్హాయ్ మీద వేస్తారు. ఆ తర్వాత చైనీస్ ఎకానమీ ఎక్కడికి వెళ్తుంది? ఇండియన్
ఎకానమీ కాన్సన్ట్రేట్ ఒకే దగ్గర ఉన్నందుకు
స్టేక్స్ చూసుకోండి. ఓకే, ఫర్ వాట్ ఐఎమ్ ఫైటింగ్ విత్ ఇండియా, ఎందుకు నేను యుద్ధం చేస్తాను,
అంత అవసరంలో
ఒకవేళ నేను గెలిచిన, నేను కనుక ఎకనామికల్లీ గత 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఏం సాధించాను నేను యుద్ధంలో? యుద్ధానికి ప్రతిదానికి కూడా యుద్ధానికి డివిడెండ్ ఉండాలి కదా,
డివిడెండ్ ఏమి ఉండేది అక్కడ.
సో ఈ థింకింగ్ వచ్చేస్తుంది. అయితే చైనీస్ గేమ్ ప్లాన్ ఏంటంటే, ఇండియా వాళ్ళు ఎప్పుడు 1962 లాగానే ద ఎన్ రామ్ టైప్ ఆఫ్ ఫారెన్ ఆఫీస్ వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎలాగో భయపెట్టేసేసి చైనాతోటి చిన్న చిన్న చెత్త పనులు చేసినా కూడా వదిలేస్తూ ఉంటారు అని అనుకున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి ఇలా ఉంటుంది అని. సో ఇక్కడ వాళ్ళు వెనకాలకి స్టెప్ వేయాల్సి వచ్చింది. సో అయితే ఈ వెనక్కి స్టెప్ వేయటంలో ఎవరు కూడా నేను ఓడిపోయాను అని ఎవరు చెప్పరు, ఇండియా కూడా నేను గెలిచాను అని అనౌన్స్ చేయదు. దాట్స్ నాట్ డిప్లొమసీ. డిప్లొమసీలో ఏం చెప్తారంటే, వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు, ఇట్స్ అప్ టు ద వరల్డ్ టు అండర్స్టాండ్ ఇట్ అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, ఏషియాలో ఏమవుతుందో చెప్తాను. ఏషియాలో ప్రతి ఒక్కళ్ళని కోయర్స్ చేస్తుంది చైనా. అసలు చైనాకి ఫ్రెండ్స్ లేరు చూసుకోండి. ఏషియాలో, ఏషియాలో ట్రూ ఫ్రెండ్స్ ఎవరు లేరు చైనా.
వాళ్ళు భయపడే కానీ అది
అలా కాదు. వాడి దగ్గర డబ్బులు సంపాదించుకుందాం మనం. లైక్ ఇప్పుడు శ్రీలంక ఉందనుకోండి, ఇట్ నీడ్స్ ఇన్వెస్ట్మెంట్స్. చిన్న కంట్రీ, పెద్ద ఇండియా పక్కన ఉంది. సో ఇట్ అలౌడ్ టు కన్స్ట్రక్ట్ కో, కానీ బ్యాంక్ కరప్ట్ అయిపోయింది శ్రీలంక. శ్రీలంక ఇస్ నాట్ ఎబుల్ టు ఈవెన్ పే ఎనీథింగ్ టు చైనా. అండ్ చైనా ఇస్ ఇన్ ప్రాబ్లమ్ నౌ. చైనా ఏమో డబ్బులు సంపాదించుకోవడం కోసం కట్టిన వాటిల్లో వాడికి డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు కనపడట్లేదు. కడుతున్నాడు, ఆ కట్టిన దానికి ఎవడు రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి కంట్రీల్లో వెళ్ళి ఏవేవో ఆ చుట్టూ రెండు పెద్ద కంట్రీలకి పుల్లలు పెడదామని చెప్పి చేసే పనులు చేస్తున్నాడు చైనా వాడు. అలా ఇప్పుడు అలానే అక్కడికి వెళ్ళి వియట్నాంలో, సౌత్ చైనా సీలో ఇదంతా నాదే అంటాడు.
అక్కడ వాళ్ళకి వాళ్ళిద్దరికి పడట్లేదు.
అది ఇంకో చోట ఏం చేస్తాడు, నార్త్ కొరియా అనే దాన్ని అసలు క్రియేట్ చేసిందే చైనా. వాడికి అడ్డమైన వెపన్స్ అన్ని ఇచ్చేసేసి ప్రపంచంలో ఒక డీస్టెబిలైజింగ్ కంట్రీ కింద వాడుకోవాలని, ఒక ఒక ప్రాక్సీగా వాడుకోవాలని పెట్టుకున్నాడు నార్త్ కొరియాని. అదే ప్రాక్సీగా వాడుకోవాలని ఇక్కడ పాకిస్తాన్ని ఇలా పెట్టుకున్నాడు. సో ఇఫ్ యు లుక్ ఇన్ సమ్మరీ, వాట్ చైనా ఈస్ డూయింగ్ ఇస్ ఇట్స్ ఓన్లీ క్రియేటింగ్ ఎనిమిటీ విత్ అదర్ నేషన్స్. ఎనిమిటీ తోటి, కోయర్షన్ తోటి ఎకనామిక్ ప్రోగ్రెస్ సాధిద్దాము అనేది వాడి ప్రిన్సిపల్డ్ పాలసీ అన్నమాట ఆ కంట్రీ యొక్క. సో ఇన్ దిస్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే, ద పీపుల్ హూ రీడ్ వాట్ హ్యాపెండ్ ఇన్ డోక్లాం, ఈ కంట్రీస్ అన్నీ బీబీసీను లేకపోతే ద హిందూ చదవు కంట్రీ అనేది ఏది కూడా. ఓకే, దే మేక్ దేర్ ఓన్ అసెస్మెంట్స్. ఈ అసెస్మెంట్స్లో వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళందరికీ ఇప్పుడు క్లియర్ కట్ పిక్చర్ ఏమొచ్చిందంటే, ఏషియాలో వీ బెటర్ అలైన్ విత్ ఇండియా బికాజ్ ఇండియా హ్యాజ్ ఎ డిఫరెంట్ డిప్లొమాటిక్ ఫిలాసఫీ, ఇట్స్ బీయింగ్ ఫ్రెండ్లీ ఫిలాసఫీ, లెట్స్ లివ్ అండ్ లివ్ టుగెదర్ టైప్ ఫిలాసఫీ. వేరాస్ చైనా ఇస్ లెట్ మీ కోయర్స్ అండ్ గెట్ ఫ్రమ్ యూ కైండ్ ఫిలాసఫీ. సో హూ విత్ హూమ్ ఐ షుడ్ అలైన్ బికాజ్ ఇండియా కెన్ స్టాండ్ అప్ అగెన్స్ట్ చైనా, లెట్స్ అలైన్ విత్ ఇండియా. ఈ మంత్ర ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఏషియన్ జియోపాలిటిక్స్ అన్నమాట. సో ఈ నేపథ్యంలో మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆసియన్ అని ఉంది, ఏఎస్ఈఏఎన్, ఏషియన్ కంట్రీస్ అని ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఎకనామిక్ బ్లాక్. ఈ బ్లాక్లో ఉండే ప్రతి లీడర్ని నెక్స్ట్ రిపబ్లిక్ డే ఇండియా పెరేడ్కి ఇండియన్ గవర్నమెంట్ ఇన్వైట్ చేసింది. బిల్డింగ్ ఏ వెరీ సటిల్ వే ఎ ఫ్రంట్ అగెన్స్ట్ చైనా, నాట్ ఎ మిలిటరీ ఫ్రంట్ బట్ ఏ.
ఇదంతా ఈయన మోడీ గారి ట్రిప్పులు.
యా, మోడీ గారి ట్రిప్పులు అవనివ్వండి, లేకపోతే అజిత్ దోవల్ గారి ట్రిప్పులు అవనివ్వండి, లేకపోతే ఇంకేమైనానండి, ఇండియన్ గవర్నమెంట్ అందాం.
గవర్నమెంట్ బేసికల్లీ మీరు క్లుప్తంగా ఏంటంటే, ఇంతకు ముందు లాగా ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు ఏదో వాట్ ఎవర్ కానివ్వండి అని కాకుండా, అగ్రెసివ్గా అందరినీ మనమంతా మిత్రులము అని
అది
నెట్వర్క్.
దీన్ని ఏమంటారంటే, ఇన్ ప్యారలెన్స్ మా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక వర్డ్ ఉపయోగించాడు అన్నమాట, ఇండియా ఇస్ ఏ కంట్రీ దట్ బిల్ట్ డిఫెన్సెస్ బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్ ఈస్ యూజింగ్ ఏ పారాడైమ్ కాల్డ్ డిఫెన్సివ్ అఫెన్స్. ప్యూర్లీ డిఫెన్స్గా ఉండి నా సైడ్ ఆక్యుపై చేసినా కూడా నేనేం పెద్ద కోల్పోలేదు కదా, ఫోన్లే వాళ్ళకి వదిలేద్దాం అనేది కాదు. టు మెయింటైన్ మై డిఫెన్స్ ఐ విల్ ఈవెన్ యూజ్ మై అఫెన్స్, అదనమాట ఇప్పుడున్న
పారాడైమ్. సో అల్టిమేట్లీ ఏంటంటే, ఇది నిజంగా జరిగింది, మన దౌత్యపరమైన విజయం మనదే, కాకపోతే అది బయటికి ఇంకా చెప్పకూడదు
అని.
కాబట్టి
ఇప్పుడు ఇందాక ఫస్ట్ లో చెప్పాను, డిక్టేటర్స్కి ఏంటంటే షో ఆఫ్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే రూఫ్ టాప్ ఎక్కి అరుస్తారు, గెలిచా గెలిచా గెలిచా.
సో మరి ఈ రకంగా ఆలోచిస్తే ఆయన ఇప్పుడు చైనా ప్రీమియర్, ఆయనకి ఏమన్నా కష్టాలు ఉన్నాయా?
గ్యారంటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. లోపల దేర్ మే బి ఏ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ దేర్ దేర్ మే బి రిపర్కషన్స్ ఇన్సైడ్ దేర్ పాలిట్ బ్యూరో విల్ స్లోలీ నో.
ఆల్ రైట్ అండి, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ఐ మీన్ ఇట్స్ వెరీ క్లియర్. జస్ట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, మనము అఫెన్సివ్ డిఫెన్సివ్తో కొట్టాము. ఇంకా ఇక బయట పేపర్లలో దాంట్లో అవి రకరకాలు చెప్పుకుంటారు, అదంతా మనకు అనవసరం. బట్ ఇది దౌత్యపరంగా యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా, భౌతికంగా కూడా మన సైనికులు వెళ్ళి చూపించారు. చిన్న బ్రేక్ తీసుకుందామండి రమణ గారు, విల్ కమ్ బ్యాక్ అండ్ మరిన్ని అంశాలు మాట్లాడదాం.
తప్పకుండా.
మీరు వింటున్నారు రమణముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం సెప్టెంబర్ 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram. Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
కళకు నిజమైన బహుమానం, అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ. హలో అండి, చిన్న బ్రేక్ తీసుకున్నాం. వండర్ఫుల్ డోక్లాం ఇష్యూ అనాలిసిస్. ఇప్పుడు మీరు ఇప్పుడే భారతదేశానికి తిరిగి వచ్చారు కాబట్టి ఈ మధ్య నంద్యాలలో ఉప ఎన్నిక జరిగింది అండ్ జగన్ గారు ఏదో ఆయన మళ్ళీ ట్రై చేస్తా ఉన్నట్టున్నారు, కొంచెం రాజకీయంగా చైతన్యంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజల్లో నోట్లో నాంతు ఉండాలని. మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాబోయే ఇంకో 2 ఏళ్లలో ఎఫెక్ట్ ఉంటాయా? అసలు ఏంది?
యా, చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుందండి.
చెప్పండి. అంటే ఇది మీరు ఒకటి బీజేపీకి, తెలుగుదేశంకి, బీజేపీకి అండ్ టీఆర్ఎస్కి, మూడింటికి ఎలా ఉంటుంది ఆయన సమీకరణం చెప్పండి, ఆంధ్రాలో తెలంగాణలో.
ఓకే, ముందు నంద్యాల ఎలక్షన్ కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడదాం వితౌట్ తెలంగాణ.
ఓకే ఓకే.
సో జగన్ నంద్యాలలో ఓడిపోవటం ఉందే, అది మటుకు చాలా పెద్ద దెబ్బ వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే చెప్తాను మీకు, 2014 ఎలక్షన్లో కూడా మీరు చూసుకుంటే ఓటింగ్ వైజ్ కానీ ఏదైనా చూసుకుంటే రాయలసీమ ఏరియాలో జగన్ పార్టీ ఉంది, బాగానే చేసింది, అది అంత బ్యాడ్గా ఓడిపోలేదు అన్నమాట. అండ్ గ్యాప్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సి, ఇఫ్ యు సీ ఓవరాల్, నాట్ మచ్ నెంబర్ ఆఫ్ సీట్స్లో ఎక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ కాంటెస్ట్ ఈజ్ స్ట్రైట్ అక్కడ. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది లేదు అసలు ఆ స్టేట్లో. చూసుకుంటే కనుక మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నాళ్ళ తర్వాత రిటర్న్ టు పవర్ అయినా కూడా హీ డిడ్ంట్ విన్ హ్యూజ్లీ అన్నమాట. సో అలాంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఈ కర్నూలు డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ వైఎస్ఆర్సీ స్ట్రాంగ్ హోల్డ్స్ అండి. ఓడిపోవటం గురించి ఓడిపోవటం అనేది ఒకటి సి, ఎప్పుడు ఏమవుతుందంటే బై ఎలక్షన్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రూలింగ్ పార్టీ గెలిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా ఆలోచించుకున్నా కూడా అంత హాట్లీ కంటెస్టెడ్ ఎలక్షన్, 80% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎలక్టరేట్ ఓట్ చేశారు. పోనీ లైట్గా ఏదో బై ఎలక్షన్ ఒక 30% పీపుల్ ఓట్ చేశారు, అందరు పెద్ద జాస్ పెట్టలేదు అనుకోవటానికి లేదు, చాలా హార్డ్ గా కంటెస్ట్ చేశారు లీడర్లు.
ఎక్కువగా మాట్లాడి పోగొట్టుకున్నారు ఆయన జగన్ గారు
అయి ఉండొచ్చు, ఎక్కువగా చాలా చెత్తగా మాట్లాడినవి నేను విన్నాను కూడా. లైక్ డైరెక్ట్ గా నేను నుంచోబెట్టి కాల్చేస్తాను, కాల్చి పారేయాలి చంద్రబాబు నాయుడు, ఈ టైప్ లో మాట్లాడాడు ఆయన. బట్ అదంతా రిటారిక్ కింద వదిలేద్దాం మనం, ఎందుకంటే రెండు సైడ్ల వాళ్ళు చెత్త చెత్తగా మాట్లాడారు, విచ్ ఇస్ వెరీ దురదృష్టం అది ఎలక్షన్లో అలా మాట్లాడుకోవటం అనేది. ఆ మాట పక్కన పెడితే యు కమ్ డౌన్ టు స్టాటిస్టిక్స్ ఆర్ ట్రూత్ఫుల్లీ, ఈ 5,000 మెజారిటీ తోట ఓడిపోయాడు అనుకుందాం అనుకోండి, ఏ 2,000 5,000 4,000 ఇట్లా కనుక ఓడిపోయి ఉంటే సర్లే, పార్టీ పవర్
వెరీ టైట్ గా జరిగింది కాబట్టి
జరిగింది. పవర్ లో ఉన్న పార్టీ ఎప్పుడు బై ఎలక్షన్స్ గెలుస్తాయి, గెలిచేశారు అని అనేసి. కానీ ఈ సీట్ లో 27,000 తోటి ఓడిపోతే రిపర్కషన్స్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన సైడ్ ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది టీడీపీలో చేరిపోయారు కూడా అన్నమాట. అండ్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకుంటారంటే ఈ పర్టికులర్ ఇంత హాట్ కాంటెస్ట్ ఎలక్షన్ తర్వాత ఉన్నవాళ్ళు లాయల్గా ఎంతమంది స్టిక్ అయి ఉంటారు అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ స్టిక్ అవ్వలేదు అనుకుందాం, ఎక్కడికి వెళ్తారు వాళ్ళంతా? ఉన్నది ఒకటే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం, తెలుగుదేశం పార్టీ. బీజేపీ అనేది ఇట్ ఈస్ ఇంకా ఇండిపెండెంట్ ప్యాత్ ఇంకా తీసుకోలేదు, కొంచెం వినుకడు ఉంది ఇండిపెండెంట్ ప్యాత్ తీసుకుని దేమే బికమ్ ఏ పవర్ సెంటర్ అపోజిషన్ కింద అని ఒకటి ఉంది టాక్, బాగా ఎక్కువగా ఉంది డీప్గా టాక్ ఏమో. తెలుగుదేశంకి బీజేపీకి అంత పడుతున్నట్టు ఏం కనపడట్లేదు.
మరి ఈ నేపథ్యంలో ఆయన జగన్ గారు ఇటువైపు వస్తారా కలవ బీజేపీతో?
కలవచ్చు, బికాస్ ఫర్ బీజేపీ ఇట్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దట్ స్టేట్, పాలిటిక్స్ ఆర్ లైక్ దట్ అనమాట, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనమాట. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ పర్సన్, ఆయన ఏం చూసుకుంటాడంటే బీజేపీ ఇండిపెండెంట్ వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇండిపెండెంట్ వెళ్ళినా నేను గెలిచేస్తాను నాకు ఎట్లాగో చాలా పవర్ ఉంది ఇక్కడ అని అనుకోవటం ఒక స్టైల్, చైనా స్టైల్. ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో చైనా స్టైల్ అది అనమాట. అలా కాదు, ఐఎమ్ డూయింగ్ ఫైన్, ఐ విల్ వాంట్ టు బి డూ ఫైన్. సో ఇలాంటప్పుడు అసలు బీజేపీతో గొడవ ఎందుకు పెట్టుకోవాలి? హౌ కెన్ ఐ మేక్ ష్యూర్ దట్ బీజేపీ డజన్ గో ఎలోన్, నాతో పాటే ఉండేటట్టు చేసుకుంటే 70% ఆఫ్ ద విన్ అయిపోయినట్టే కదా,
అయిపోయినట్టే.
సో ఎందుకు వెళ్ళని ఇవ్వాలి? సో ఏం చేయాలి? సో బిజినెస్ డీల్ కింద ఆలోచించుకుందాం, వాట్ షుడ్ ఐ డూ విత్ యూ, లెట్స్ ఇట్ ఆన్ ద టేబుల్ అనుకోవచ్చు. బీజేపీ ఏమనుకోవచ్చు అంటే అన్ని చోట్ల కూడా నేను గెలుస్తున్నాను ఆల్ ఓవర్ ద కంట్రీ, ఈ స్టేట్ లో ఇప్పుడు కంటే ఇంకెప్పుడైనా నాకు మంచి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఫుల్ వ్యాక్యూమ్ ఉన్న స్టేట్ ఇది, తెలుగుదేశం పార్టీ వర్సెస్ జీరో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు. ఈ జీరోని నేను వన్ చేసుకున్నా కూడా మేబీ నేను ఎక్కువ గెలవకపోవచ్చు, తెలుగుదేశమే గెలవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ 4 పార్లమెంట్ సీట్లు నాకు 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి అనుకుందాం ఫస్ట్ ఎలక్షన్, 4 కంటే 8 పెద్దదే కదా.
ఓ డెఫినెట్లీ.
సో ఇలా అనుకుని కనుక వాళ్ళు బేస్ తయారు చేసుకోవటానికి మొదలెడితే మటుకు దే హ్యావ్ ఎ ఛాన్స్. ఎందుకంటే చాలామందికి ఈ పొలిటికల్ దిగ్గజాలకి తెలుగుదేశం పార్టీలో చేరితే చేరుండొచ్చు, దట్స్ ఎ బిజినెస్ డీల్, బట్ దేర్ ఈజ్ ఎ సఫోకేషన్ బికాస్ దే ఆర్ రియల్లీ నాన్ టీడీపీ టైప్ బేస్ అవన్నీ అన్నమాట. సో నాన్ టీడీపీ బేస్ మరి ఒక పోల్ ఒకటి తయారైందనుకోండి, నరేంద్ర మోడీ గ్యారంటీ నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనే ప్రైమ్ మినిస్టర్ అవుతాడని ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ చెప్పేస్తారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఎవరు ఏ అనలిస్ట్ని అడిగినా కూడా 2019 ఇస్ బీజేపీ అని లెక్కేస్తున్నారు. అలాంటప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ సెంటర్లో ఒక పోల్గా ఉన్నప్పుడు అటు సైడ్ లీన్ అయిన టైప్ పీపుల్ చాలామంది ఉంటారు. సో దే మే లీన్ ఇన్ టు బీజేపీ అవే ఫ్రమ్ టీడీపీ. అలాంటి వాళ్ళలో ఎక్కువ మంది ఈ వైసీపీలో జగన్ చుట్టూరా తిరుగుతున్న వాళ్ళు, టీడీపీలో కేవలం తలదాచుకోవడానికి టీడీపీలో వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. మొత్తం కలిసి బీజేపీకి వచ్చేసి దే మే ఫార్మ్ ఏ అపోజిషన్, ఏ ట్రూ అపోజిషన్ టు టీడీపీ.
బట్ దాంట్లో క్రిటికల్ ఈయన జగన్ గారు ఇవ్వాలి,
జగన్ ఇవ్వని ఇవ్వకపోని
తర్వాత జరుగుతుంది. వీళ్ళు సొంతంగా ఫస్ట్ చేసి
వీళ్ళు కనుక వీళ్ళ మూవ్ ఏంటో వీళ్ళు చెప్తే అప్పుడు అవన్నీ
టెంట్ తెరిస్తే టెంట్ లో ఎంత మంది వచ్చి జాయిన్ అవుతారు తర్వాత,
ఆ తర్వాత జరుగుతుంది. సో అనదర్ థింగ్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాలిటిక్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బిజినెస్ మెన్ ఓన్లీ అనమాట. సో అక్కడ అవకాశం అయితే ఉంది. కానీ సెకండ్ ఆల్టర్నేటివ్ యాంగిల్ కూడా ఆలోచించాలి. మోడీ గారు ఉన్నారనుకోండి, వై షుడ్ ఐ spoil the apple cart of Andhra Pradesh? TDP is going to be with me and there is a high chance that it will be with me for another 5 years. వాళ్ళ ఎంపీలంతా నా ఎంపీలే, వాళ్ళ వాళ్ళని నలుగురు మినిస్ట్రీలు పెట్టుకున్నాను. దే ఆర్ నాట్ ఫైటింగ్
అంటే బేసికల్లీ ఇంకా కలిసి ఉంటే కలదు సుఖం,
కలదు సుఖము. ఎందుకు నేను దీన్ని ఏదో చేయాలనుకోవాలి, ఇలానే కానిచ్చేద్దాం అని అనుకోవచ్చు. బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ విత్ హై మెజారిటీ ఆర్ విత్ లో మెజారిటీ, విత్ బీజేపీ ఆర్ అగెన్స్ట్ బీజేపీ, టీడీపీ లుక్స్ లైక్ ఇట్ విల్ బి దేర్ పార్టీ ఫర్ అనదర్ 10 ఇయర్స్. అంటే అనదర్ టర్మ్ వాళ్ళే
మరి 10 అనకండి, చూద్దాం. సో కమింగ్ బ్యాక్ టు తెలంగాణలో ఎట్లా ఉంటుంది
తెలంగాణ అండి? తెలంగాణ సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్వరు ఏం చేసినా, ఈ గవర్నమెంట్ సరిగ్గా రూల్ చేసినా చేయకపోయినా, 100% కరప్షన్ ఉన్నా టీఆర్ఎస్ తప్ప ఇంకెవరు గెలవరు అక్కడ. అది పక్క, అది అందరికి తెలిసింది. వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు, అమిత్ షా గారు పాపం ఎంతైనా కష్టపడి చించుకుని అరవచ్చు, ఏదైనా అవ్వచ్చు. తెలంగాణ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి ఒక పెద్ద ఇండిపెండెన్స్ వచ్చినట్టు, వాళ్ళని రూల్ చేస్తున్న చీఫ్ మినిస్టర్ ఒక మహాత్మా గాంధీకి ఈక్వలెంట్ తెలంగాణ లెవెల్లో అనే ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ కొన్నాళ్ళ పాటు ఉంటుంది, ఫర్ వాట్ ఎవర్ తెలియదు, అది కరెక్టా కాదా తప్ప ఇవన్నీ అన్నెసరీ. పీపుల్స్ ఫీలింగ్స్ ఆర్ పీపుల్స్ ఫీలింగ్స్ అండ్ పీపుల్ సెంటిమెంట్స్ ఆర్ పీపుల్ సెంటిమెంట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ వే అన్నమాట. సో అక్కడ మటుకు టీఆర్ఎస్ ఓడిపోదు. సో అలాంటప్పుడు ఇంకా మీరు ఎన్ని చెప్పండి ఇది చేశారు అది చేశారంటే ఆఫ్ కోర్స్ ఏ ఛాలెంజర్ ఆల్వేస్ విల్ ఛాలెంజ్.
ఇట్ మైట్ నాట్ బి అంత కేక్ వాక్ ఉండొచ్చు అంటారా?
కేక్ వాక్ ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా, దే విల్ స్వీప్ టీఆర్ఎస్ పక్క. అక్కడ ఏం లేదు అసలు, అపోజిషన్ లేదంతే. టీఆర్ఎస్
మీరు ఇప్పుడు ఈ షోలో చెప్తున్నారు, ఐ విల్ బి హోల్డింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ.
తప్పకుండా
యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్. సో ఖచ్చితంగా అంటారు
టీఆర్ఎస్ కి ఛాన్స్ లేదండి. ఇంకేంటంటే వాళ్ళు నేను ఎట్లా ఓడిపోవాలని వాళ్లే ప్లాట్ చేసి ఇంతకంటే చండాలంగా చెయ్యాలి, ఏం చేయాలి, వెళ్ళి జనాలను రోజు కొట్టేసి చావు కొడితే ప్రతి ఊళ్ళో ఏమైనా మనం కనీసం ఓడిపోగలుగుతామా అని అట్లాంటి ఏవో చెత్త పనులు చేసి తప్పితే వాళ్ళు ఓడిపోరు. పరమ చెత్త పనులు చేయాలి వాళ్ళు ఓడిపోవాలంటే.
కమింగ్ బ్యాక్ టు నౌ థర్డ్ పర్సన్ జగన్ గారి పరిస్థితి ఏంటి? ఆయన అసలు
సీ హీ హ్యాస్ నో ఛాన్స్ అండి. ఒకటి, హీ కెనాట్ బి ఏ చీఫ్ మినిస్టర్. ఒకవేళ గెలిచాడు అనుకుందాం ఆయన, మళ్ళీ హీ వోంట్ బి ఏ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అన్ని ఈడీ కేసులు ఉన్నాయండి, ఈడీ కేసెస్, ఈడీ ఇస్ కమింగ్ ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ లైక్ దట్. హీ జస్ట్ కెనాట్ ఎస్కేప్. ఎంత చేసుకున్నా సరే హీఈస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేసులు, వాటిలోంచి బయటపడదాం అని ట్రై చేస్తున్నాడు. కానీ ఇది మహాపర్వతం ఎక్కినట్లు లెక్క ఆయనకి, ఆయన ఉన్న సిచ్యువేషన్కి. సో ఆల్ ఇన్ ఆల్ గెలిచినా కూడా అది మొత్తం మళ్ళీ వాళ్ళు వేరే ఎంటిటీ కింద ఫార్మ్ అవ్వాల్సి వస్తుంది ఆయన చుట్టూరా ఉన్న
వాళ్ళందరూ.
అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్ని అన్ని కేసులతోటి పవర్లోకి వెళ్ళి చేయటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సి లాలూ యాదవ్ ఎంతో ట్రై చేశాడు, ఆయనేం చీఫ్ మినిస్టర్ అవ్వలేడు ఎప్పటికీ. అది సో ఆయన ఆయన వైఫ్ చేశాడు, ఏవేవో చేశాడు, కానీ ఆయనేం అవ్వలేకపోయాడు. జగన్ సిచ్యువేషన్ అంతే ఉంటుంది, అన్ని కేసులు అంత ఉండి అసలు ఇంపాక్ట్. మన ఇండియా లాంటి కంట్రీ కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ పాలిటిక్స్ లో సర్వైవ్ అవుతారు, వేరే కంట్రీలో అయితే జైల్లో తప్పే ఉండరు.
సో లెట్స్ టేక్ ఎ బ్రేక్ అండి. అంటే క్లుప్తంగా చెప్పాలి ఏంటంటే, అటు మళ్ళీ తెలుగుదేశం ఇటు టీఆర్ఎస్ నడిపిస్తుంది అని అంటున్నారు మీరు.
కానీ డెవలప్మెంట్ వైజ్ మటుకు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మటుకు ఆంధ్రప్రదేశ్ లో ఇట్స్ లైక్ ఫ్లోయింగ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్డిఐ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ డెవలప్మెంట్.
అది మిగులు బడ్జెట్ ఉండే దాన్ని ఇప్పుడు మళ్ళీ
ఆల్రెడీ రెవెన్యూస్ అన్ని కాంపిటీషన్ అని కాదు డివిజన్ టైమ్ కి ఇప్పటికీ చూసుకుంటే ఆంధ్ర ఇస్ క్రాసింగ్ తెలంగాణ
హ్యాపీగా.
అది తెలంగాణలో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి. ఇక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మటుకు లేవు, కానీ వన్ ఇన్స్పైట్ ఆఫ్ హై ఎండ్ కరప్షన్ ఉన్నా కూడా, కరప్షన్ అయితే ఎక్కువ ఉంది ఉన్నా కూడా, ఒక్క ప్లస్ పాయింట్ చెప్తాను ఏంటంటే, తెలంగాణ ఇస్ మోర్ ఫోకసింగ్ ఆన్ తెలంగాణ రూరల్ ఏరియాస్. వాటర్ రిసోర్సెస్. ఒక 10 రూపాయల్లో 9 రూపాయలు పోయినా 1 రూపాయి అయినా సరే మిషన్ భగీరథ అలాంటి వాటి మీద కొంచెం ఫోకస్డ్గా చేస్తున్నారు. దానివలన దేర్ ఈస్ సమ్ హ్యాపీనెస్ ఇన్ ద పాపులేషన్, ఎందుకంటే దట్ రూరల్ ఏరియాస్ వర్ నాట్ దట్ మచ్
పట్టించుకోలేదు.
ఇప్పుడు అదొక్కటి పట్టించుకుంటున్నారు కాబట్టి హీ విల్ గెట్ బ్యాక్. హీ హ్యాస్ సింపతి, నాట్ ఓన్లీ ద తెలంగాణ ఫారం చేశాడు అనే సింపతినే కాకుండా హీఈస్ డూయింగ్ అనే ఒక ఇది కూడా ఉంది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ హీఈస్ డూయింగ్ కరెక్ట్లీ రైట్లీ, కరప్షన్ తక్కువ అవన్నీ పక్కన పెడితే పీపుల్ హ్యావ్ సంథింగ్, పీపుల్ ఆర్ గెటింగ్, సో దే విల్ గ్రాటిట్యూడ్ ఉంటుంది పీపుల్లో టీఆర్ఎస్ మీద డెఫినెట్లీగా.
ఆల్రైట్, ఫెంటాస్టిక్. బ్రేక్ తీసుకొని ఇప్పుడు అమెరికాలో ఈ చిన్న ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, వీటి గురించి మాట్లాడదాం అమెరికా వైపు.
షూర్ అండి.
ఓకేనండి, చిన్న బ్రేక్. రోజులకి విల్ బి బ్యాక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ. బ్రేక్ తర్వాత.
మీరు వింటున్నారు రమణ ముప్పల్లా గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం. September 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ టు మైండ్ మీడియా, వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ. చిన్న బ్రేక్ తీసుకున్నాం. సో రమణ గారు, డోక్లం నుంచి భారతదేశంలో ఏం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడదాము. ఈ టెక్సస్ హ్యూస్టన్ నగరంలో వర్షాలు పడ్డాయి.
అవునండి,
అది మొత్తం భయంకరంగా కొట్టుకుపోతున్నారు.
అది హరికేన్ వలన వచ్చిన వర్షాలు. ఇది ఎంత వర్షం పడిందో చూడండి ఒకసారి, 50 inches ఆఫ్ రెయిన్
అంటే
ఎంత
అడుగులు,
50 inches ఆఫ్ రెయిన్ పడిందండి.
దాంతో పాటు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లు కూడా వదిలేరట కదా.
రిజర్వాయర్ నిండిపోయి పైనుంచి వచ్చేసాయి నీళ్లు కొన్ని. మరి బ్రే, ఇప్పుడు ఎక్కడైనా కట్టలు తగ్గటము అలాంటివన్నీ జరుగుతాయి. అంత పెద్ద వాన పడింది, దాన్ని ఏదైనా చెప్పండి మీరు. ఎంత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవచ్చు, నేచర్ని డిఫీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏవో మనం సినిమాల్లో చూసుకోవచ్చు, ట్రై చేస్తూ ఉంటారు. మానవుడు అనేవాడు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ అలా అని చెప్పి నేచర్, నేచర్స్ ఫ్యూరీని డిఫీట్ చేయగలిగేది ఇంకా ఏమీ లేదు. కాకపోతే ఒకటి ఆలోచించుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మాత్రం కూడా లేకపోతే ఇంకా ఎంతమంది చనిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో సైక్లోన్స్ పాత రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగానే చేస్తున్నారు ఇండియా కూడా. దే హ్యావ్ వెరీ గుడ్ డిజాస్టర్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇంత సోఫిస్టికేటెడ్గా కనపడకపోవచ్చు, కానీ ఐ మీన్ సోఫిస్టికేషన్ ఏముందండి. ఇప్పుడు హ్యూస్టన్లో కూడా అంతే కదా, అందరూ చేతుల మీద ఎత్తుకుని మెడ మీద తీసుకెళ్ళి పక్కన కూర్చోపెట్టి అలా చేయాల్సి వచ్చింది. ఎన్ని బోట్స్ ఏం చేయగలుగుతారు, అంత పెద్ద మ్యామత్ సిటీ అది హ్యూస్టన్
అనేది. సాధ్యమైనంత వరకు ట్రై చేస్తారు,
చేస్తారు, అది తర్వాత ఎవరు చేయలేరు కదా. అంత 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 పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికీ ఉండదండి. సో ఆలోచించుకోండి ఒకసారి, ఇప్పుడు కంపారిజన్ కోసం చెప్తున్నాను, ఏ మిడిల్ క్లాస్ టైప్ కంట్రీ ఇండియా, ఇంత మ్యాసివ్ సైక్లోన్ మన వైజాగ్ నగరానికి వచ్చింది, హుడ్హుడ్. అక్కడ సైక్లోన్ కి హరికేన్ కి ఏం తేడా లేదు. ఇవన్నీ అలా నేమ్స్ పెట్టారు. ఇండియన్ ఓషన్ లో వస్తే సైక్లోన్ అంటారు, పసిఫిక్ ఓషన్ లో లేకపోతే అట్లాంటిక్ లో వస్తే హరికేన్
అంటారు.
పసిఫిక్ ఓషన్ లో వస్తే టైఫూన్ అంటారు.
అట్లాంటిక్ ఓషన్ చైనా అటువైపు, మన
జపాన్
టైఫూన్,
పసిఫిక్ లో వస్తే టైఫూన్ అంటారండి, అట్లాంటిక్ లో వస్తేనేమో హరికేన్. సింపుల్ అంతే, ఇవన్నీ ఒకటే, సైక్లోన్, హరికేన్, టైఫూన్. సో ఇప్పుడు ఈ వచ్చిన హరికేన్ అంత పెద్దది వచ్చింది, అక్కడ కూడా ఎక్కువ జన నష్టం లేకుండానే బాగానే చేయగలిగారు. ఇండియాలో కూడా, ఇక్కడ కూడా ఎక్కువ జన నష్టం లేకుండానే చేయగలిగారు. ఇంత హ్యూజ్ అంత వస్తుందండి, ఎంతమంది చనిపోయినా ఇట్ వోంట్ క్రాస్ మన 1977 ఇండియాలో మన కృష్ణా జిల్లా బావదేరుపల్లిలో జరిగిన ఆ టైప్ లో మాట కవర్. దేర్ ఇస్ గుడ్ సిస్టమ్స్ వచ్చేసాయి డిజాస్టర్
హెలికాప్టర్లలో వెళ్తున్నారు, బోట్లన్నీ తీసుకొని వచ్చేసారు, అసలు రెడీగా పెట్టుకున్నారట బోట్.
ముందుగానే తెలిసిపోతుంది కదా వెదర్ ప్యాటర్న్స్ అని బట్టి ఇంత ఇది పెద్దది కొడుతుంది, వీ నీడ్ టు సేవ్, వెయిటర్ని మనం లైన్అప్ చేయాలి, ఏ ఏ స్టేట్స్లో ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచాలి, దెర్ ఈస్ సమ్ కోఆర్డినేషన్, దెర్ ఈస్ ప్రొఫెషనలిజం, లెసన్స్ లెర్న్డ్ పాత రోజుల్లో జరిగిన వాటికి బట్టి ఎప్పటికప్పుడు అది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు కదా ఇలాంటి సిస్టమ్స్ని. దట్స్ వై ఆల్ ఓవర్ ద వరల్డ్ రైట్ నౌ, ఇంక్లూడింగ్ ఎనీ డెవలపింగ్ నేషన్ ఆర్ డెవలప్డ్ నేషన్స్, వీటిల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు ఎక్కువ జన నష్టం లేకుండా ఏం చేయాలి అనే దానికి
సొల్యూషన్ ఎలా అంటే, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఉండాలంటారా లేక
ఎలా కుదురుతుందండి? ప్రపంచం ఫార్మ్
అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా అట్లాగే ఉంటారు,
మళ్ళీ బ్యాక్ వెళ్తారు, మళ్ళీ జనం సిటీ విల్ బి రీకన్స్ట్రక్టెడ్, ఇట్ మే టేక్ టైమ్ బట్ పీపుల్ విల్ లివ్ అగైన్. ఇప్పుడు ఈ ప్లానెట్ లో నేచురల్ డిజాస్టర్ ఉందని చెప్పి అందరం పారిపోయి అదేంటిది స్పేస్ షిప్ ఎక్కేసి ఎక్కడికి వెళ్ళిపోం కదా, ఫిక్షన్ స్పేస్ షిప్స్ అలా చూపిస్తుంటారు మన ఇంటెల్ స్టార్ వాళ్ళు చూపించినట్టు. ఎనీథింగ్ థింగ్స్ హ్యాపన్ ఓవర్ ద పీరియడ్, క్లైమేట్ కంట్రోల్ వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఇదంతా ఇది వన్స్ ఇన్ 800 ఇయర్స్ ఇది, కొన్ని చోట్ల అన్నెసరీ కన్స్ట్రక్షన్స్ చేశారు, వెట్లాండ్స్ అన్నిటిని క్లోజ్ చేసేసారు. సేమ్ గొడవ ఎప్పుడు వానలు పడి డిజాస్టర్ వచ్చినా సరే టీవీలో, ఇప్పుడు అంతే కదా హైదరాబాద్ మునిగిపోయింది అనుకోండి, టీవీల నిండా మురిగేది ఒక్కటే, అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇక్కడ నల్లాలో కట్టేశారు, ఎవరు చూడట్లు, బొంబాయిలో వస్తుంది, అలానే ఉంటుంది. ఆ మాట కూడా వాస్తవమే, కొంత అసలు కాలవలు లేకుండా మళ్ళీ నేమో ఇక్కడ కూడా
అన్ని పెట్టి కట్టినా కూడా ప్రకృతి ఒక్కసారి
కొంత ఉంది, ఇక్కడ కూడా కొంత కన్స్ట్రక్షన్ లాబీ యొక్క డిగ్రేడేషన్ ఉంది. అమెరికాలో కూడా చాలా చోట్ల దే రిలాక్స్డ్ థింగ్స్ వేర్ టు కన్స్ట్రక్ట్ వేర్ నాట్ టు కన్స్ట్రక్ట్ అనేది, బట్ అవన్నీ చేసినా కూడా టెల్ మీ వన్ థింగ్, 50 inches ఆఫ్ రెయిన్ హౌ కెన్ యూ ఎస్కేప్. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దాము, హ్యూస్టన్ అనే నగరాన్ని తీసేసి ఇంకో చోట ఎక్కడో కట్టుకుందామా? అది సాధ్యం కాదు. మీరు చూసుకుంటే నాదిగా ఎక్కడ చూసుకున్నా కూడా పెద్ద పెద్ద సిటీలన్నీ ఏ రివర్ బెడ్ మీదో లేకపోతే సీ కోస్ట్లలోనో ఉన్నాయి, వరల్డ్ ఓవర్ అలానే ఉన్నాయి. ఏ సిటీ బిగ్ సిటీ అని తీసుకుంటే ఇట్ విల్ బి ఆన్ ద సీ కోస్ట్ ఆర్ ఆన్ ఏ రివర్ బెడ్. ఎందుకంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మనిషికి వాటర్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయాలంటే నియర్ ద సీ రివర్ ఉంటే ఎలక్ట్రిసిటీలు, అలా కదా ఎలక్ట్రిసిటీలు లేకపోతే మేము వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవన్నీ టెక్నాలజీ లేనప్పుడు కూడా అది ఈజీ, టెక్నాలజీ ఉన్నా కూడా చీపర్ అది అన్నమాట. ఎక్కడో ఇంటీరియర్లో కొండల మధ్యలో ఏమీ లేని చోట ఒక సిటీ కట్టుదాము అని వెళ్ళారనుకోండి, అప్పుడుంటే అప్పుడు ఏదో సెస్మిక్ జోన్లోకి వెళ్ళచ్చు, వాల్కానిక్ జోన్లోకి వెళ్ళచ్చు. ఈ నేచర్ని మనం తప్పించుకోలేము. ఈ ఆ ఒక్క విషయంలో మనం కర్మ సిద్ధాంతం మీద వెళ్ళాలి, చేతనైన పనులు చేయగలగాలి. ఎస్ ఆఫ్ కోర్స్ అట్లా అని చెప్పి క్లైమేట్ని కంప్లీట్గా డిస్రిగార్డ్ చేయకూడదు. క్లైమేట్ వాళ్ళు చెప్తున్నట్టు ఇది ఇక్కడ ల్యాండ్, ఈ ల్యాండ్ మీద సీ పెరుగుతుంది అని అన్నా కూడా అక్కడే ఇల్లు కట్టుకోవటం, లేకపోతేనేమో అదేదో వెట్లాండ్స్ని ఉంచాలి లేకపోతే మంచిది కాదు అంటే ఆ వెట్లాండ్స్ అన్నింటినీ ఆక్యుపై చేసేసేసి వాటి మీద బిల్డింగ్లు కట్టేసేయటం, దట్ షుడ్ నాట్ బి అలౌడ్. దానివల్ల ఉండే విపరీతాలు జరుగుతాయి, దానివల్ల మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ గ్యారంటీగా ఉంటాయి. మ్యాన్ మేడ్ అడిషన్స్ టు ద క్లైమేట్ అనేది నాట్, దట్స్ నాట్ ఎ లై, దట్ ఈస్ ట్రూ. బ్యాలెన్స్
ఇంకా ఒకటి మాత్రం ఏంటంటే ముందే ప్లాన్ వేసినందున చాలా మంది అంటే ప్రాణ నష్టం తక్కువగా జరిగింది. వండర్ఫుల్ అండి, ఇట్ వాజ్ ఫన్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ షో చేద్దాము. మన షో పాడ్కాస్ట్లు మైండ్ మీడియా అకౌంట్ లో ఇన్ సౌండ్ క్లౌడ్ ఉంటాయి. అండ్ మీకు ఏమైనా ప్రశ్నలు ఎనీథింగ్ మాకు ఐదర్ యూజింగ్ ఫేస్బుక్ ద్వారా కానీ ఫేస్బుక్ లో మైండ్ మీడియా పేజ్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి మరిన్ని కొత్త విషయాలతో.
షూర్, గుడ్ బై,
వండర్ఫుల్ షో, ధన్యవాదాలు.
ఇంతవరకు మీరు విన్నారు రమణముప్పల్లా గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం September 5, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Think about the last time you had to cancel a subscription. There's probably some waiting on hold, some guessing at your password, some mind-numbing small talk. And maybe, after all of that, you still weren't able to cancel it. Good news, it doesn't have to be this way. Thanks to Rocket Money. Rocket Money tracks, manages, and can cancel your subscriptions for you. When you connect your accounts, you'll see a complete picture of all of your recurring subscriptions all in one place. Rocket Money organizes your subscriptions by due date and notifies you when something is coming up, so you'll never be caught off guard when you get charged. If you see a subscription you want to cancel, Rocket Money simplifies the process. Instead of waiting on hold for an hour, you can cancel it right from the app. Rocket Money will even try to get you a refund for the money you spent on subscriptions you forgot about. Stop wasting time trying to cancel subscriptions the hard way. Make your life easier and go to rocketmoney.com/cancel. That's rocketmoney.com/cancel. Or download the app from the Apple App or Google Play Stores.